అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ANU 91.2 ANU రేడియోకి స్వాగతం. నా పేరు గేరా దివ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వ్యవసాయంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం ఉత్పాదకతను పెంచవలసిన ఆవశ్యకత ఉంది. మొక్కల పెరుగుదలకు నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం చాలా ముఖ్యమైనవి. కాట్ని వీటి తయారీకి ఎక్కువ పెట్రోలియం ఉత్పత్తులను వాడుతున్నాం కాబట్టి వాటి ఉత్పత్తికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులు రసాయన ఎరువులు, మందుల కోసం ఎక్కువ పెట్టుబడులు పెట్టి శ్రమ పడుతున్నారు. వీటి వలన మనకు తెలియకుండానే భూమిలో ఉన్న ఉపయోగపడే సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య రోజు రోజుకి తగ్గుతూ అవి జరిపే రసాయన చర్యల్లో గణనీయమైన మార్పులు సంతరించుకొనవచ్చును. భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. వ్యవసాయంలో సూక్ష్మజీవుల యొక్క పాత్ర చాలా గొప్పది, ఎందుకంటే ఇవి నైట్రోజన్ ను సిద్ధీకరిస్తాయి మరియు పోషకాలను కరిగించే మరియు పోషకాలను విచ్ఛిన్నం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మజీవుల సహజంగానే భూమిలో ఉంటాయి, కానీ వీటి సంఖ్య త్వరగా తగ్గుతూ ఉంటుంది. పంటల యొక్క దిగుబడి పెంచటానికి వేరు మండలంలో ఉండే సూక్ష్మజీవులను గ్రహించి కృత్రిమంగా పెంచి ఎక్కువ సంఖ్యలోకి తెచ్చి సరైన ఘన పదార్థాలలో కలిపి మరల భూమిలోకి వేయవచ్చు. వీటినే జీవన ఎరువులు అంటారు. జీవన ఎరువుల ఉత్పత్తి లేదా వినియోగం. గడిచిన 3 దశాబ్దాల నుంచి జీవన ఎరువుల ఉత్పత్తి సరఫరా వివిధ ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు చేస్తున్నప్పటికీ ఆశించినంతగా రైతుల్లో అవగాహన, అవసరమైనంత సరఫరా అందిపుచ్చుకోలేకపోతున్నారు. జీవన ఎరువులను వివిధ నాణ్యత ప్రమాణాలు లోపించకుండా ఉత్పత్తి చేసి అన్ని పంట పొలాల్లో 10-15% రసాయన ఎరువుల బదులుగా వాడినట్లయితే తగిన ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది. మన దేశంలో ప్రతి సంవత్సరం 45,000 టన్నుల జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తున్నారు. కానీ మన వ్యవసాయానికి దీనికి 2 రెట్లు అవసరం ఉంది. కాబట్టి ఈ సేంద్రియ విధానంలో జీవన ఎరువులను వాటి నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్ భూమిలో వివిధ సూక్ష్మజీవుల ద్వారా పంటలకు అందుబాటులోకి తీసుకుని రావచ్చు. జీవన ఎరువులు లేదా మైక్రోబియల్ ఇన్కోలెన్స్ అనేవి పొడి రూపంలో లేదా ద్రవ రూపంలో ఉన్న ముఖ్యమైన ఉపయోగకరమైన సూక్ష్మజీవులను కలిగి ఉండే విత్తనానికి కలిపి లేదా నేలలో వేసే ఎరువుల్లో ఈ జీవన ఎరువుల్లో ఉండే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మొక్క వేరు బుడిపెల్లోకి లేదా వేరు మండలంలోకి ప్రవేశించి మొక్కలను అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెచ్చి మొక్క పెరుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. జీవన ఎరువులను వాటి క్రియాశీలతను మరియు వాడే విధానాన్ని బట్టి వివిధ రకాలుగా విభజించారు. నైట్రోజన్ను సేకరించే జీవన ఎరువులు, ఫాస్ఫరస్ ను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు, పొటాషియంను మొక్కలకు అందించేవి, జింక్ను కరిగించే సూక్ష్మజీవులు, సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులు, వేరు మండలంలో ఉండి మొక్క పెరుగుదలకు దాహోదం చేసే వేరు బ్యాక్టీరియా, నైట్రోజన్ను సిద్ధీకరించే జీవన ఎరువులు, రైజోబియం అను బ్యాక్టీరియా మొక్కలతో కలిసి నైట్రోజన్ను సిద్ధీకరిస్తుంది. ఈ రకమైన సూక్ష్మజీవులు పప్పుజాతి పంట మొక్కల వేర్లతో సహజీవనం చేస్తూ గాలిలో ఉన్న 78% నైట్రోజన్ని మొక్కల వేర్లను ఆకర్షించి వేర్ల మీద గులాబీ రంగు కలిగిన వేరు బుడిపెలను ఏర్పాటు చేస్తుంది. ఈ రైజోబియం మొక్కల విడుదల చేసే లాక్టిన్ అనే రసాయన పదార్థం ద్వారా ఆకర్షింపబడుతుంది. ఈ రసాయనాలు వివిధ అపారాల పంటల్లో వేరుగా ఉంటాయి. కాబట్టి ఏ పంటకు ప్రత్యేకించిన రైజోబియంను ఆ పంటలో మాత్రమే వాడుకోవాలి. వేరే పంటల్లో ఈ రైజోబియం వేరు బుడిపెలను ఏర్పరచలేదు. కాబట్టి రైతు సోదరులు గమనించి ఏ పంటకు నిర్దేశించిన రైజోబియంను ఆ పంటలో మాత్రమే వాడుకోవాలి. ఈ రకపు జీవన ఎరువులు 30-35 కిలోగ్రాములకి నైట్రోజన్ ప్రతి హెక్టార్కు అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ జీవన ఎరువులు పప్పుజాతి పంటలైన కంది, పెసర, మినుము, అలసంద, బఠానీ మరియు నూనె గింజ పంటలైన వేరుశెనగ, సోయా చిక్కుళ్లలో వాడి బాగా లాభాలు పొందవచ్చు. ఈ సూక్ష్మజీవులు నేలలో ఒంటరిగా ఉంటూ నైట్రోజన్ ని సిద్ధీకరిస్తాయి. అంతేకాకుండా మొక్క పెరుగుదలకు దాహోదపడే ఇతర హార్మోన్లను స్రవిస్తాయి. ఇవి వేరు పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాడటం వల్ల మొక్కలకు వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ జీవన ఎరువులను అన్ని వాణిజ్య పంటలు, మిరప, ప్రత్తి, చెరుకు, పొద్దుతిరుగుడు, కుసుమ, ఆకుకూరలు, కూరగాయలు మరియు పండ్ల తోటల్లో నైట్రోజన్ను సమకూర్చడానికి వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువు 10 నుంచి 20 కిలోగ్రాముల నైట్రోజన్ ని ప్రతి హెక్టార్కు అందించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎజోస్పిరులం. ఈ రకపు జీవన ఎరువులు వాడటం వలన సూక్ష్మజీవులు వేరు చుట్టూ జీవిస్తూ వేర్లు దగ్గరలో నైట్రోజన్ ని సిద్ధీకరిస్తాయి. వేర్లకు పోషక బలం చేకూర్చి మొక్కలు బలంగా ఎదగటానికి తోడ్పడే హార్మోన్లను స్రవిస్తాయి. ఈ విధంగా మొక్కలు పెరుగుదలకు, పంట దిగుబడికి తోడ్పడతాయి. ఈ రకపు జీవన ఎరువులను ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, రాగి పంటల్లో వాడి బాగా లాభాలు పొందవచ్చు. ఈ రకపు జీవన ఎరువు 20 నుంచి 25 కిలోగ్రాముల నైట్రోజన్ ని సిద్ధీకరించే సామర్థ్యం కలిగి ఉంటుంది. మైకోరైజా శిలీంద్రం. ఈ రకమైన జీవన ఎరువులలో సిక్యులర్, అర్బస్కులర్, మైకోరైజా వ్యామ్ అనే శిలీంద్ర సముదాయం ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ జీవన ఎరువులలో ఉండే శిలీంద్రాలు వేరును ఆశించి వేరు మధ్య భాగంలో చొచ్చుకొని నివసిస్తూ ఉంటాయి. దీనివల్ల మొక్కలకు కావాల్సిన ఫాస్ఫరస్ సులువుగా అందుతుంది. ఈ శిలీంద్రం మొక్కల వేర్లతో సాంగత్యము చేస్తూ ఫాస్ఫరస్ మొక్కలకు అందిస్తుంది, మొక్కల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఈ శిలీంద్రాలు ఫాస్ఫరస్ అందచేయటమే కాకుండా ఇతర సూక్ష్మ దాతలైన జింక్, బోరాన్, ఇరాన్లను మొక్కలకు అందిస్తాయి. వ్యామ్ ఇతర సూక్ష్మజీవులతో కలిసి ఇంకా మెరుగ్గా వాటి పనితనాన్ని పెంపొందించగలుగుతాయి. అంతేకాకుండా ఈ జీవన ఎరువులు కొన్ని ఎక్కువ ఉష్ణోగ్రత, దీర్ఘకాలిక నీటి ఎద్దడి ఉన్న పరిస్థితులలో కూడా మొక్కల యొక్క ఎదుగుదల తగ్గిపోకుండా తట్టుకొని ఉండేటట్లు చేయగల సామర్థ్యం కలవి. మరియు నేలలో ఉండే వ్యాధికారక శిలీంద్రాల మొక్క పెరుగుదలను అధిగమిస్తాయి. మన దేశంలో వ్యామ్ శిలీంద్ర జాతులైన గ్లోమస్, ఎండోగామ్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ శిలీంద్రాలను అన్ని రకాల నేలల్లో మరియు అన్ని పంటల్లో వాడుకొని సత్ఫలితాలను పొందుకోవచ్చు. విత్తనాలకు పట్టించడం లేదా విత్తన శుద్ధి. ఈ శిలీంద్ర మిశ్రమాన్ని విత్తనాలకు పొరగా పట్టించి ఆరబెట్టి విత్తుకొనవచ్చు. వ్యామ్ గుళికలు. ఈ శిలీంద్ర మిశ్రమాన్ని పిట్తో కలిపి ఉండలుగా చేసి విత్తనాన్ని కూడా అందులో ఉంచి విత్తుకోవచ్చు. మట్టిలో వేయటం అంటే ఎలా అంటే 2 కిలోల శిలీంద్రాన్ని 200 కిలోల బాగా మునిగిన పశువుల ఎరువు, వానపాములు ఎరువుతో కలిపి విత్తుకునే ముందు పొలంలో చల్లుకోవచ్చు లేదా నాటిన తరువాత బోదెల్లో వేసుకోవాలి. ఈ శిలీంద్రాన్ని వేసేటప్పుడు భూమిలో తేమ తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా 15 కిలోల మైకోరైజా శైలేంద్ర మిశ్రమం 1 హెక్టార్ పొలానికి అవసరమవుతుంది. పొటాషియంను మొక్కలకు అందించేవి. ఈ రకమైన జీవన ఎరువులు వాడటం వల్ల నేలలోని పొటాషియం మొక్కలకు తేలికగా అందుతుంది. నేలలో కరగనటువంటి లేదా కరగలేని పొటాఫ్ పదార్థాలు కరిగిపోయి మొక్కల వేర్లకు అందుతాయి. ఈ జీవన ఎరువులలో ఉండేటటువంటి పొటాష్ మొబిలైజింగ్ సూక్ష్మజీవులు విడుదల చేసే రసాయనాలు ఎంజైమ్స్ల వలన ఈ ప్రక్రియ జరుగుతుంది. బిసిలాస్ జాతి సూక్ష్మజీవులను పొటాషియం కరిగించే వాటిని కూడా వాడుకోవచ్చు. సాధారణంగా బిసిలాస్ జాతి బ్యాక్టీరియా సూక్ష్మజీవులు పొటాషియం పదార్థాలను కరిగించే శక్తి కలిగి ఉంటాయి. ఈ జీవన ఎరువులు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. జింక్ను కరిగించే సూక్ష్మజీవులు ఈ రకమైన జీవన ఎరువులను వాడుట వలన నేలలో ఉండి మొక్కలకు లభ్యం కాని జింక్ మూలికల మొక్కలకు అందుతాయి. ఈ బ్యాక్టీరియాకు జింక్ను కరిగించే క్రియాశీలత కలదు. ముఖ్యంగా బిసిలాస్ జాతి సూక్ష్మజీవుల బ్యాక్టీరియా ఈ జీవన ఎరువులుగా ఉపయోగిస్తారు. ఈ జీవన ఎరువులను అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. నీలి ఆకు పచ్చ నాచు సైనో బ్యాక్టీరియా ఇది వరకు మాత్రమే ఉపయోగపడే నైట్రోజన్ను సిద్ధీకరించే జీవన ఎరువు. ఈ జీవన ఎరువులో ముఖ్యంగా నాన్స్టిక్, అనాబిన్ మొదలగు నీలి ఆకుపచ్చ నాచు సముదాయం ఉంటుంది. రైతులు వరి పంట కాలానికి ముందుగా చిన్న చిన్న మడుల్లో కానీ తొట్టెల్లో కానీ పెంచుకొని వరి నాట్లు వేసిన తర్వాత దీన్ని వాడుకోవచ్చు. ఈ జీవన ఎరువును 3 నుంచి 4 పంటల కాలాల వరకు వరుసగా పొలంలో ఉపయోగిస్తే ఆ తర్వాత నుండి వాడవలసిన అవసరం లేదు. 1 ఎకరం పొలంలో వరి నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో 4 నుండి 6 కిలోల జీవన ఎరువును 40 నుంచి 50 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి చల్లుకోవాలి. ఇది వేసిన 15 నుంచి 20 రోజుల్లో ఈ నాచు మందంగా చేపలా పేరుకుపోతుంది. తరువాత నీరు తీసివేసి నేలను తాకిన నాచును మట్టిలో కలిసినట్లు చేయాలి. ఈ నాచు సేంద్రియ పదార్థంగా కూడా ఉపయోగపడుతుంది. రైతులు తయారు చేసుకునే విధానం, ముందుగా తయారు చేసుకున్న నేలను బాగా తుడుచుకోవాలి. 20 నుంచి 2 మీటర్ల వైశాల్యం గల ప్లాట్లు తయారు చేసుకొని వాటికి గట్లను, నీటి కాలువలను ఏర్పరచుకోవాలి. 10 సెంటీమీటర్ల లోతు నీటిని ఉంచి దీనిలో 2 కిలోల సూపర్ ప్యాకెట్ను వేయాలి. ఆ తర్వాత 5 కిలోల కల్చర్ను సమంగా చల్లుకోవాలి. చీడపీడలు 10 సెంటీమీటర్ల నీటి మట్టం ఎల్లప్పుడూ ఉండేటట్లు జాగ్రత్తగా వహించాలి. 15 రోజుల్లో మనకు మందమైన నాచు పొర ఈ నీటిపై ఏర్పడుతుంది. ఆ సమయంలో నీటిని పూర్తిగా తీసివేసి మడలను ఎండబెట్టాలి. ఎండిన నాచు పెచ్చులు మాదిరిగా తీసుకోవచ్చు. ఒక్కొక్క మడి నుండి 30 నుంచి 40 కిలోల వరకు లభిస్తాయి. ఈ జీవన ఎరువు నీటిపై తేలాడుతూ వరి పొలంలో పెరిగే ఫర్న జాతి మొక్క. ఈ ఫెర్న మొక్కల ఆకులు అనాబిన అనే సైనో బ్యాక్టీరియాకు ఆశ్రయం కలిపించి నైట్రోజన్ను సిద్ధీకరించి వరి పైరుకు నైట్రోజన్ని అందుబాటులోకి తెస్తాయి. ఈ జీవన ఎరువు ఒక నైట్రోజన్ని మాత్రమే కాక సేంద్రియ కార్బన్ మరియు పొటాషియంను కూడా వరి పైరుకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను, భూసారాన్ని పెంపొందించడమే కాకుండా ఈ జీవన ఎరువు బాగా పెరగటానికి తక్కువ ఉష్ణోగ్రత, తగినంత నీరు, ఫాస్ఫరస్ సహాయపడతాయి. వరి నాటిన వారం రోజుల తర్వాత సుమారు 200 కిలోల అజోలా జీవన ఎరువును 1 ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజుల నీటిపై బాగా పెరగనివ్వాలి. తరువాత వీటిని తొలగించినచో ఇది 3 నుంచి 4 రోజుల్లో కుళ్ళిపోయి నైట్రోజన్ను మరియు ఇతర పోషకాలను మొక్కలకు అందిస్తుంది. అవకాశమున్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దుమ్ములో కలియదున్నినచో దీనిని ఉపయోగం మరింత బాగా ఉంటుంది. అంతేగాక చిన్న తొట్టెల్లో పెంచిన అజ్లోను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దాణల్లో కలపడం వల్ల పశువులలో పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఫాస్ఫరస్ను కరిగించి మొక్కలకు అందించే సూక్ష్మజీవులు ఈ రకపు సూక్ష్మజీవులు నేలలో వేయటం వల్ల భూమిలో ఎంజమ్స్ను, రకరకాల ఆమ్లాలను ఉత్పత్తి చేసి నేలలో నుండి కూడా కరగని ఫాస్ఫరస్ను కరిగించి మొక్కల వేర్లు తీసుకునేలాగా సహాయపడుతుంది. అంతేకాకుండా సూక్ష్మ పోషకాలతో కలిసి ఉన్న ఫాస్ఫరస్ విడుదల చేసి మొక్కలకు అందిస్తాయి. జీవన ఎరువులను వాడుకునే పద్ధతులు. ముఖ్యంగా జీవన ఎరువులను 4 పద్ధతుల్లో ఉపయోగిస్తాము. విత్తన శుద్ధి, నారును ముంచే పద్ధతి నేల ద్వారా లేక భూమిలో చల్లుట, డ్రిప్ పద్ధతి. విత్తన శుద్ధి చేయుట, ముఖ్యంగా వరి విత్తనాలు, గోధుమ, జొన్న, మొక్కజొన్న, మిరప మరియు నూనె గింజల పంటలైన వేరుశెనగ, కుసుమ, పొద్దుతిరుగుడు, పప్పు దినుసు పంటలైన అలసంద, పెసర, మినము, సోయా చిక్కుడు మొదలైన పంటల్లో జీవన ఎరువులను విత్తన శుద్ధి ద్వారా భూమిలో వేయవచ్చు. 200 గ్రాముల జీవన ఎరువు ప్యాకెట్ను 10 కిలోల విత్తనానికి పట్టించుకోవచ్చు. విత్తనానికి పట్టించిన తరువాత 1 గంట నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. 1 ఎకరానికి సరిపడ్డ విత్తనాన్ని తీసుకొని కుప్పలుగా చేసుకోవాలి. శుభ్రమైన సిమెంట్ నేల మీద బస్తా ఉంచి ఉపయోగించుకోవచ్చు. 1 ప్యాకెట్ జీవన ఎరువును 200 గ్రాముల బెల్లం ద్రవం 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల బెల్లంతో కలిపి కాచి జిగురు వచ్చిన తర్వాత వాడుకోవాలి లేదా గంజితో కలుపుకోవాలి. ఈ కలిపిన ద్రవకమును కుప్పగా వేసి విత్తనాలపై చిలకరించుకోవాలి. చిలకరించిన తర్వాత బాగా చేతులతో కలిపి విత్తనం పైన పొరలా ఏర్పడేలా చూసుకోవాలి. నారు ముంచి వాడే పద్ధతి, నారుమడి పంటలు. ఈ విధానాన్ని ముఖ్యంగా వరి, పొగాకు, టమాటా, మిరప, ఉల్లి, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంటల్లో వాడుకోవచ్చు. వాడే పద్ధతి, 1 కిలో జీవన ఎరువును తీసుకొని 10 నుంచి 15 లీటర్ల నీటిలో బాగా కలుపుకోవాలి. 1 ఎకరంకు అవసరమైన నారును తీసుకొని కట్టలుగా కట్టుకోవాలి. నారును ముఖ్యంగా వేళ్ల భాగాల్లో మునిగేలా 15 నుంచి 30 నిమిషాల వరకు జీవన ఎరువుల ద్రవమును మిశ్రమంలో ఉంచుకోవాలి. 1:10 నిష్పత్తి ప్రకారం జీవన ఎరువుల మిశ్రమం ప్యాకెట్ 10 లీటర్ల నీటిలో వేసుకోవాలి. కూరగాయల పంటలైన మిరప, టమాటా, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ పంటల్లో 1 ప్యాకెట్ 0.1 హెక్టార్లకు సరిపోతుంది. నేల ద్వారా ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తక్కువ కాల వ్యవధి పంటల్లో 1 నుంచి 1.5 కిలోల జీవన ఎరువును 40 నుంచి 60 కిలోల వరకు బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి 1 ఎకరం పొలానికి వాడుకోవచ్చు. తక్కువ కాల వ్యవధి ఉన్న పంటల్లో 2 నుంచి 3 కిలోల ప్యాకెట్ జీవన ఎరువును 80 నుంచి 120 కిలోల ఎరువుతో కలిపి 1 ఎకరం పొలంలో వాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని విత్తుకునే సమయంలో లేదా పంట నాటిన తరువాత నేలలో వేసి నాటి తడి ఉండేలా చూసుకోవాలి లేదా దుక్కిలో వేసుకోవచ్చు లేదా ముందుగా పొలంలో చల్లుకోవచ్చు. పండ్ల తోటల్లో ఆకులు కత్తిరించిన చెట్లు, చేసిన చెట్లు వేర్ల దగ్గర మట్టిని పొదలుగా చేసి వేర్లను గాయపరచకుండా జీవన ఎరువు మరియు కుళ్ళిన ఎరువుల మిశ్రమాన్ని వేసుకొని నీటిని పెట్టుకుంటే సరిపోతుంది. డ్రిప్ పద్ధతిలో సుమారు 300 మిల్లీలీటర్ల నీటిలో 500 మిల్లీలీటర్ల జీవన ఎరువును తీసుకొని డ్రిప్ ట్యాంకుల్లో కలిపి మొక్కలు నాటిన వారం రోజుల్లో డ్రిప్ లైన్ల ద్వారా మొక్కలకు వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను కుళ్ళింపజేసి నేల సంద్రతను పెంపొందించి మొక్కలకు కలిసిన పోషకాలను అందిపుచ్చుకుంటూ ఉండాలి. వేరు మండలంలో ఉండి మొక్కల పెరుగుదలకు దాహోదం చేసే వేరు బ్యాక్టీరియా, కొన్ని రకాల సూక్ష్మజీవుల వేరు మండలంలో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు క్రియాత్మకంగా పాటుపడుతూ ఉండే బ్యాక్టీరియా జాతి సూక్ష్మజీవులు ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజో బ్యాక్టీరియా అంటారు. ప్రస్తుతం PGPR బ్యాక్టీరియా, బిసిలాస్, అజిటో బ్యాక్టీరియా, ఎజోస్పిరులం, రైజోబియం జాతులకు చెందిన సూక్ష్మజీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. PGPR ప్రత్యేకత పనితీరుతో మొక్కలకు అవసరమైన నైట్రోజన్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం పోషక మొలకలను కరిగించి వేళ్లకు అందించే సామర్థ్యము కలవి. అంతేకాకుండా మొక్కలకు ఏవుగా పెరగటానికి కావలసిన మొక్కల పెరుగుదల హార్మోన్లను స్రవించి వేరు మరియు మొక్క పెరుగుదలకు తోడ్పడతాయి. PGPR పరోక్షంగా హైడ్రోజన్ సైనైడ్ వేరు నశించి శిలీంధ్రాలను నశింపజేస్తాయి. కొన్ని PGPR సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్ ను స్రవించి వ్యాధికర సూక్ష్మజీవులు మొక్కలతో వాటి సహజీవాన్ని ప్రోత్సహించి తెగులు కారక జీవులు విడుదల చేసే విష పదార్థాల తయారీని అడ్డుకోవడం వంటి అనేక రకాల క్రియ విధానాల మొక్క పెరుగుదలకు దోహదపడతాయి. జీవన ఎరువును వాడుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మంచి నాణ్యత గల జీవన ఎరువుల ప్యాకెట్ లేదా బాటిల్ను కొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. జీవన ఎరువుల ప్యాకెట్ను కొనుగోలు చేసేటప్పుడు BIS లేదా ISB మార్క్ కలిగి ఉన్న వాటినే కొనుగోలు చేయాలి. అంతేకాకుండా వాటి తయారీ తేదీ మరియు గడువు తేదీ జాగ్రత్తగా గమనించి కాలపరిమితి చూసి కొనుక్కోవాలి. కాలపరిమితి అయిపోయిన జీవన ఎరువులను వాడటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. రైజోబియం జీవన ఎరువులు కేవలం పప్పుజాతి పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలైన పంటల వాటి ప్రత్యేకతను బట్టి వాడుకోవాలి. ఎజిటోబాక్టీరియా, ఎజోస్పెరులం జీవన ఎరువులు చిరుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు పంటల్లో వాటి లాభాలను వాడుకోవచ్చు. ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ సంబంధిత జీవన ఎరువులు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. జీవన ఎరువును రసాయనిక ఎరువులు లేదా పురుగుల మందుల్లో కలిపి నిల్వ చేయటం కానీ వాడటం కానీ ఎప్పటికీ చేయకూడదు. జీవన ఎరువులను వాడేటప్పుడు నేలలో తగిన తేమ శాతం ఉండేటట్లు జాగ్రత్త పడాలి. పొలంలో జీవన ఎరువులను వాడిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధి రసాయనిక ఎరువులు వాడుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం నీడ ఉన్న సమయంలో జీవన ఎరువులు వాడటం మంచిది. జీవన ఎరువులను వాడేటప్పుడు లేదా మొదటిసారిగా వినియోగించేటప్పుడు సంబంధిత శాస్త్రవేత్తలతో కానీ వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి వారి సలహా మేరకు వాడుకోవడం మంచిది. జీవన ఎరువులతో విత్తన శుద్ధి చేసేటప్పుడు ముందుగా శిలీంద్ర నాశనాన్ని, తరువాత పురుగు మందును, ఆ తర్వాత మాత్రమే జీవన ఎరువులను పట్టించి నీడలో ఒక గంట ఆరబెట్టి తరువాత మాత్రమే విత్తనం విత్తుకోవాలి. రసాయనిక మందుల ప్రభావాన్ని తట్టుకొని నేలలో ఉండే సూక్ష్మజీవులు, ముఖ్యంగా కొన్ని రకాల బ్యాక్టీరియా శిలీంద్రాల నేలల్లో నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడటమే కాకుండా భూమిలో వేసిన పూరితమైన రసాయన పురుగుల మందులు, కలుపు మందుల ప్రభావం నుండి కాపాడి చివరకు సూక్ష్మజీవులు ఆహారంగా వినియోగించుకొని భూమిలో వాటి సంఖ్యను పెంచుకుంటాయి. ఈ సూక్ష్మజీవులకు వ్యవసాయదారులు ఎక్కువగా ఉపయోగించిన రసాయనిక పురుగుల మందులు, శిలీంద్ర నాశినిలు నశింపచేస్తాయి. ఈ జీవన ఎరువులు రసాయనిక మందులను కరిగించి రహితముగా చేయడంతో పాటు మొక్కల పెరుగుదలకు తోడ్పడే పోషకాలుగా మారుస్తాయి. కొన్ని రకాల జీవన ఎరువులు ఆమ్లతత్వం ఎక్కువగా ఉన్నటువంటి నేలలో కూడా నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ రకపు జీవన ఎరువులు వాతావరణంలో వచ్చే మార్పులైన అధిక ఉష్ణోగ్రతలు, అధిక తేమ పరిస్థితులలో కూడా నివసిస్తూ మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ మధ్య కాలంలో శాస్త్రవేత్తలు వేరు మండలపు మొక్కల పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా PGPR వేరు మండలంలో నశించి మొక్క పెరుగుదలకు తోడ్పడే బ్యాక్టీరియా కూడా అధిక ఉష్ణోగ్రత, అధిక ఉదజాన్ని సూచిక విషపూరిత లోహాలను మరియు ఉప్పు అధికంగా ఉండే నేలను తట్టుకొని ఉంటూ మొక్కల పెరుగుదలకు దోహదం చేస్తాయి అని నిరూపించారు. అధిక ఆమ్లతత్వం ఉన్న నేలలు రైజోబియం ఎజిటోబాక్టీరియా నైట్రోజన్ ను స్థిరీకరణకు ఉపయోగిస్తారు. ఈ రకమైన జీవన ఎరువులు ద్రవ రూపంలో ఉంటాయి. సాధారణంగా వాడే పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు కేవలం 6 నెలల వరకు మాత్రమే బాగా పనిచేస్తాయి. అందుకే వీటి వినియోగం ప్రస్తుతం వినియోగంలో తక్కువగా ఉంది. 6 నెలల తర్వాత ఈ పొడి రూపంలో ఉండే జీవన ఎరువులు వాడితే పంటల్లో లాభాలు, దిగుబడులు కష్టమవుతుంది. రైతులు వీటిని గురించి తెలుసుకోవడం, కొనుగోలు చేయటం, వాటిని వేసుకోవటం ఆలస్యమైతే వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6 నెలలు దాటితే వీటిలో ఉండే సూక్ష్మజీవులు చనిపోవడం జరుగుతుంది. కావున శాస్త్రవేత్తలు వీటికి బదులుగా ద్రవరూప జీవన ఎరువులు తయారు చేయడం జరిగింది. ఈ జీవన ఎరువులు ద్రవ రూపంలో ఉండి వాటిలో కలిపే పదార్థాలు 1 నుండి 2 సంవత్సరాల వరకు బాగా పనిచేస్తాయి. కాబట్టి వీటి వాడకం కూడా పొడి రూపంలో ఉండే జీవన ఎరువుల కంటే సులభంగా వీటిని రవాణా చేసుకోవడం కూడా పొడి జీవన ఎరువుల కంటే సులభంగా ఉండును. ద్రవరూప జీవన ఎరువులను స్ప్రే చేసుకోవచ్చు లేదా డ్రిప్ పద్ధతిలో కొన్ని పంటల్లో వాడట జరుగును. ఈ మధ్యకాలంలో ప్రాముఖ్యతను సంతరించుకున్న పంట అధిక దిగుబడులను సాధించడం జరుగుతుంది. ఈ ద్రవరూపణ జీవన ఎరువులు విత్తన శుద్ధి నారును ముంచడం, నేలలో వేసుకోవడం, స్ప్రే చేయటం, డ్రిప్ పద్ధతిలో వాడి దిగుబడులు సాధించుకోవచ్చు. జీవ రసాయనాల తయారీ మరియు వాడకం. వ్యవసాయంలో చిడిపిడిలు ఆశించడం వలన జరిగే పంట నష్టం దాదాపు 30-35% వరకు ఉంటుంది. వీటి వలన రైతులకి దిగుబడి తగ్గటం ఒకటి కాకుండా వచ్చిన దిగుబడిలో కూడా నాణ్యత లోపించి అధికంగా రైతులకు నష్టం కలగజేయటంలో అతిశయోక్తి లేదు. గడిచిన దశాబ్దం వరకు రసాయనిక పురుగు మందులు పిచికారీ చేయడం ద్వారా చీడ పిండాలను నివారించుకోవడం అన్నది ఒక ఆనవాయితీగా మారింది. మిగిలిపోయిన ద్రవకాలను మురుగు కాలవల్లో లేదా చెరువుల్లో కానీ నీటి కాలవల్లో కానీ పోయకూడదు. ఉపయోగించబడిన పురుగుల మందు డబ్బాలను తిరిగి వాడకూడదు. బట్టలు ఉతక్కుండా, స్నానం చేయకుండా తినడం కానీ పొగ తాగటం కానీ చేయకూడదు. విష ప్రభావం ఏమైనా కనబడితే వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లడం మానకండి. అశ్రద్ధ నిర్లక్ష్యం వలన ప్రాణం పోయే అవకాశం ఉంది. భూసార నమూనాల సేకరణ. పొలమంతా ఒకే రకంగా ఉన్నప్పుడు 5 ఎకరాల విస్తీర్ణానికి ఒక నమూనా చప్పున తీయాలి. మట్టిని తీయదలిచిన పొలంలో 10 నుండి 12 చోట్ల మట్టి సేకరించాలి. మట్టి నమూనా తీయదలిచిన చోట నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొదలగు వాటిని తీసివేయాలి. పార ఉపయోగించి వి ఆకారంలో 6 నుంచి 8 అంగుళాలు 15 సెంటీమీటర్లు అంటే నగటి చాలంత గుంత తీయాలి. పైనుంచి దిగువ వరకు ఒకే మందంలో పలచని పొర వచ్చేంత వరకు మట్టి తీయాలి. ఇలా అన్ని చోట్ల నుండి సేకరించి మట్టిని గోనెపెట్ట లేదా పాలిథిన్ పట్ట లేదా గట్ల మీద వేసి మట్టి గడ్డలు చిరిమి బాగా కలిపి చతురస్రాకారంలో పరిచి 4 సమాన భాగాలుగా విభజించాలి. ఎదురెదురుగా ఉన్న 2 భాగాల మట్టిని తీసుకొని మిగిలిన మట్టిని తీసేయాలి. మరలా 4 భాగాలుగా చేయాలి. ఈ విధంగా ఆఖరికి మట్టి సమూన మిగిలే వరకు చేయాలి. పండ్ల తోటల్లో వేయదలిచిన పొలంలో చదునుగా ఉన్న ప్రదేశాన్ని ఎంపిక చేసుకొని అందులో 3 అడుగుల గొయ్య తీసి ప్రతి అడుగుకు పైనుండి కిందకి ఒక మట్టి నమూనా చప్పున సేకరించి వివరాలతో పరీక్ష కేంద్రానికి పంపాలి. నమూనాను శుభ్రమైన గుడ్డ సంచిలో గాని ప్లాస్టిక్ సంచిలో గాని నింపాలి. సంచి లోపల రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, సర్వే నెంబర్, వేయదలిచిన పంట మొదలగు వివరాలలో మట్టి నమూనాను దగ్గరలో ఉన్న భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి. మట్టి నమూనా సేకరించడంలో మెలకువలు. చెట్ల క్రింద, గట్ల ప్రక్కన, కంచెల వద్ద, ఖాళీ బట్టల్లో నమూనాలు తీయకూడదు. బాగా సారవంతమైన చోట్ల, మరి నిస్సారవంతమైన చోట్ల మట్టిని కలిపి తీయకూడదు. సమస్యాత్మక భూముల్లో నమూనాలు విడిగా తీయాలి. రసాయన ఎరువులు వేసిన 45 రోజుల లోపు నమూనాలు తీయకూడదు. నమూనా తీసేటప్పుడు నేలపైనున్న ఆకులు, చెత్త, చెదారము తీసివేయాలి. నీరు నిలిచి బురదగా ఉన్న నేల నుండి నమూనా తీయకూడదు. తప్పనిసరిగా తీయవలసి వచ్చినప్పుడు నీళ్లను ఆరబెట్టి పరీక్ష కేంద్రానికి పంపించాలి. మెట్ట 6 తడి సైద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసి వచ్చినప్పుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి. చౌడు భూముల్లో 0 నుంచి 15 సెంటీమీటర్లు 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో 2 నమూనాలు తీయాలి. సహజ ఎరువుల ద్వారా నేల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త పథకం 1 అడుగు. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. రేపు మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదములు.